సత్యవాక్ పాలన, తపస్సు, సమ్యక్ జ్ఞానము, బ్రహ్మచర్యము అనేటువంటి ఈ నాలుగు కూడా మోక్షాన్ని అందుకోవాలి అనుకునేటువంటి వాడికి అర్హతలు. ఈ నాలుగు ఉన్నటువంటి వాడే మోక్షాన్ని అందుకోగలుగుతాడు, మిగిలినటువంటి వాళ్ళకి మోక్షానికి అర్హత లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా శుద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనోవాక్కాయాలు మన దగ్గర ఉన్నాయి. ముందు వాక్కు, కర్మేంద్రియాలకు ప్రతినిధి అయినటువంటి వాక్కు, అంతరింద్రియాలకి ప్రతినిధి అయినటువంటి మనస్సు, అలాగే వీటిని నడిపేటువంటి బుద్ధి. ఈ వాక్కు శుద్ధి కావాలి అని అంటే సత్యాన్ని పలకాలి. మనస్సు శుద్ధి కావాలి అని అంటే తపస్సు, అంటే తపించాలి, పరమాత్మ కోసం తపించాలి. బుద్ధి కలిగి శుద్ధి కావాలి అని అంటే వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా ఈ బుద్ధి, మనస్సు, వాక్కు మూడు శుద్ధైన తర్వాత ఇక చేయవలసింది ఏమిటి అని అంటే నిరంతరము కూడా బ్రహ్మములో చరించుట, అదే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే నిరంతరము బ్రహ్మములో ఉండుట, బ్రహ్మములో రమించుట, బ్రహ్మములో క్రీడించుట, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మని, నేను ఆత్మని అనేటువంటి భావంలో నిరంతరము ఉండిపోవటం. ఇప్పుడు మనం ఎట్లాగైతే నేను దేహాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాన్ని అని అనుకుంటున్నామో అదే ప్రకారంగా ఇవన్నీ నేను కాదు, వీటన్నిటికీ కూడా శక్తినిస్తూ ఉన్నటువంటి నకసిక పర్యంతం దేహంలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, ఆత్మ చైతన్యాన్ని నేను, పరమాత్మను నేను అనేటువంటి భావన మనలో స్థిరంగా నిలిచిపోవాలి. అలా నిలిచిపోవాలి అని అంటే నిరంతరము కూడా మనం పరమాత్మ కోసం తప్పించాలి, పరమాత్మ వైపుకి ప్రయాణించాలి, పరమాత్మతో ఐక్యత చెందాలి, పరమాత్మగా ఉండిపోవాలి. కాబట్టి ఇలా పరమాత్మగా ఉండటం అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి మన సందేహానికి సమాధానంగా ఈ ఉపనిషత్తులో అత్యద్భుతమైనటువంటి సాధనా మార్గాన్ని, నాలుగు రకాలైనటువంటి సాధనలు తెలియజేశాం. ఇప్పుడు ఆ సత్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఆరో మంత్రం చూడండి. సత్యమేవ జయతే మామృతం సత్యేన బంధ హితతో దేవయానః ఏనాక్రమంతి ఋషయో హ్యాప్తకామా యత్ర తత్ సత్యస్య పరమం నిధానం సత్యం ఏవ జయతే సత్యమేవ జయతే. ఇది ఒక అద్భుతమైనటువంటి పదం. ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి పదం. ఈ పదాన్ని భారత ప్రభుత్వం తన యొక్క, ఈ భారత ప్రభుత్వానికి ముద్రయ ఉంది అశోక చక్రం, అదిగో అక్కడ రాస్తారు సత్యమేవ జయతే. పాపం ప్రభుత్వం అయితే సత్యమేవ జయతే అని పాపం ఎప్పుడో పెట్టారు, రాశారు, కానీ అసత్యం తప్ప ఇంకా ఏమీ తెలియదు రాజకీయ నాయకుడికి. అందుట్లో ఈ రోజుల్లో మాత్రం ఇక అసత్యం తప్ప రెండో దాన్ని ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. అందుకని దాన్ని ఏదైనా మారిస్తే అసత్యమేవ జయతే అని మార్చుకోవాలి. కానీ వేదం ఏం చెప్తా ఉన్నది, సత్యమేవ జయతే, సత్యం ఏవ జయతే, సత్యం మాత్రమే జయిస్తుంది, సత్యమే జయిస్తుంది. అమృతం నా, అసత్యం జయించదు. మరి సత్యమే జయిస్తుందని చెప్పి అసత్యం జయించదని చెప్పాల్సిన పనేముంది? ఎందుకనంటే గట్టితనం కోసం. అయ్యా నిజాన్నే మాట్లాడు అని అంటే వాడికి బాగా ఎక్కదు. అబద్ధం అడేవా సత్యావే అని అన్నారనుకోండి, అప్పుడు బాగా ఎక్కుద్ది. అదే ప్రకారం ఇక్కడ సత్యమనే పలుకుము, సత్యమే జయిస్తుంది అని చెప్పి ఏదైనా సందేహం కనుకుంటుంది, అసత్యం మాత్రం జయించదు అని గట్టిగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సత్యేన, ఈ సత్యము చేతనే దేవయాన బంధ, ఈ దేవయాన మార్గం అనేటువంటిది వితత ఏర్పడి ఉన్నది. సత్యము చేతనే ఈ దేవయాన మార్గం అనేటువంటిది ఏర్పడి ఉంది. ఏమిటి దేవయానం? మనకి రెండు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. జీవుడు మరణించిన తర్వాత, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ప్రయాణం అయిపోయేటువంటి మార్గాలు రెండు మార్గాలు, ఒకటి పితృయానం, రెండు దేవయానం. దేవయాన మార్గం ఎవరికంటే ఇక్కడ కేవలం పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళకి దేవయాన మార్గం, సాధారణంగా జీవించినటువంటి వాళ్ళకి పితృయాన మార్గం. ఇక దుర్మార్గాలు దుష్టత్వాలు చేసేటువంటి వాళ్ళ సంగతి వాళ్ళకి ఇక్కడ చెప్పేది వాళ్ళకి ఏ మార్గం లేదు. ఇక్కడే తృణజలోకం, గడ్డి పురుగు. గడ్డి పురుగు ఎట్టయితే ఒక పోత మీద నుంచి మరొక పోత మీదకి, ఒక పోత మీద నుంచి మరొక పోత మీదకి పాక్కుంటా పోతుందో, అలాగే ఒక జన్మ నుంచి ఒక జన్మకి, ఒక జన్మ నుంచి ఒక జన్మకి ఇక్కడ ఎత్తుతా ఉంటారు, జన్మలు ఎత్తుతా ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఈ దేవయాన మార్గం అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి మార్గం దేని చేత, సత్యము చేతనే ఏర్పాటు చేయబడి ఉన్నటువంటిది. ఆప్తకామ ఋషయ, ఆప్తకాములైనటువంటి ఋషులు. ఎవరు ఆప్తకాములు? ఆప్తకాములు అంటే కోరికలన్నీ తీరిన వాళ్ళు, లేదా కోరికలన్నీ లేనటువంటి వాళ్ళు. ఋషులు అనగానే ఏదో గడ్డాల మీసాలు పెంచుకున్నటువంటి వాళ్ళు అనుకోకండి. మనం కూడా కోరికలను కనుక విడిచిపెడితే మనం కూడా ఋషులమే. ఆప్తకామ అంటే కోరికలేమీ లేకుండా వచ్చేదేదో వస్తుంది, పోయేదేదో పోతుంది, మనకి ఏది రావాలన్నో, ఎప్పుడు రావాలన్నో, ఎంత రావాలన్నో, ఎలా రావాలన్నో, అప్పుడు అంత అలా అది వస్తుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల కోసమో వస్తువుల కోసమో ప్రాపులాడకుండా నా ప్రారంభం ఎలా ఉందో ఆ ప్రకారంగా వస్తుంది, ఎలా పోతుందో అలా రకం పోతుంది అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఆప్తకాముడు. అటువంటి వాళ్ళు దేనికోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ పరిగెత్తే మాత్రం మనకి అది లభిస్తుందానంటే లభించేది కాదు. అందుకోసమే ఇక్కడ ఆప్తకాములైనటువంటి ఋషులు, మహాత్ములైనటువంటి ఋషులు, కోరికలన్నీ కూడా వదిలిపెట్టినటువంటి ఋషులైనటువంటి వాళ్ళు ఏనా ఈ మార్గం ద్వారానే, ఈ దేవయాన మార్గం ద్వారానే తత్ సత్యస్య పరమం నిధానం, ఆ సత్య నిలయమైనటువంటి పరంధామాన్ని ఆక్రమంతి చేరుకుంటారు. కాబట్టి ఇక్కడ సత్యము యొక్క ప్రాముఖ్యత, సత్యము యొక్క గొప్పతనం ఏమిటో తెలియజేసి ఆ సత్యం కారణంగా మనకు కలిగేటువంటి ప్రయోజనం చెబుతున్నారు. సత్యం యొక్క గొప్పతనం ఏమిటి? సత్యమే జయిస్తుంది, అసత్యం ఎప్పటికీ జయించదు. ఈ సత్యము చేతనే దేవయాన మార్గం ఏర్పడి ఉంది, ఇది ప్రాముఖ్యత. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఆప్తకాములైనటువంటి ఋషులు, కోరికలకి విడిచిపెట్టినటువంటి ఋషులు ఈ మార్గం ద్వారానే, ఈ దేవయాన మార్గం ద్వారానే ఆ సత్య నిలయమైనటువంటి ఆ పరంధామాన్ని చేరుకుంటారు, ఇది ప్రయోజనం. మరి కోటానుకోట్ల జన్మలెత్తి పుడుతూ చస్తూ, పుడుతూ చస్తూ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ ఈ నరకయాతనలు అనుభవించేటువంటి మానవులందరూ కూడా జన్మలకి జన్మలు, జన్మలకి జన్మలు దేనికోసం కృషి చేయాలి అని అంటే ఈ మోక్షాన్ని అందుకోవటం కోసమే కృషి చేయాలి. ఇదే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం, అంతకన్నా గొప్ప లక్ష్యం ఏమి లేదు. కారణం ఏమిటంటే నువ్వు ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవించినా, ఎన్ని సంపదల్ని కూడబెట్టుకున్నా, ఎంత డబ్బుని పోగేస్తున్నా, ఎంతమంది మనుషుల్ని నీ వాళ్ళని చేస్తున్నా, ఇంకా ఏమి పదవులు, కీర్తి ప్రతిష్టలు ఏమి సాధించినా అన్నీ వదిలిపెట్టుకోవాల్సిందే. ఏ ఒక్కటి నీతో రాదు. నీతో వచ్చేది ఏమిటంటే పుణ్యం, పాపం, జ్ఞానం, ఈ మూడే నీతో వస్తాయి. మరి మనమేమో వదిలిపెట్టిపోయే వాటికేమో పుట్టిన దగ్గర నుంచి సత్యదాకా పనిచేస్తూ ఉంటాం, కష్టపడతా ఉంటాం. తీసుకెళ్లే దాని గురించి మాత్రం మనం ఆలోచించాలి. ఏడు తెలివి మంది ఆలోచించండి. వదిలిపెట్టిపోయే వాటి కోసం మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత తీసుకెళ్లే దాని కోసం మనం ఎప్పుడు కూడా ఇవ్వం. అందుకనే ఇక్కడ చెప్తున్నారు సత్యం అనేటువంటిది ఎప్పటికైనా జయిస్తుంది. ఆ సత్య నిలయాన్ని మనం చేరుకోవాలి, ఆ పరంధామాన్ని చేరుకోవాలి, ఆ పరమాత్మను చేరుకోవాలి, ఆ పరమాత్మతో ఐక్యత చెందాలి, ఆ పరమాత్మతో సాహిత్యం చెందాలి, పరమాత్మగా ఉండాలి. అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం, అదే జన్మరాహిత్యం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి పని లేదు. ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అనేటువంటి దుఃఖాలేమీ ఉండవు. శాశ్వతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం, మోక్షానందం అదే మనకు వస్తుంది, అదే మనకు ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని మనం అందుకోవాలి. అది అందుకోవటం కోసమే మన యొక్క జీవితం. ఈ మానవ జీవితం వచ్చింది. ఈ మానవ జీవితం వచ్చిందే అందుకోసం, కానీ వచ్చిందే ఎందుకోసమో తెలుసుకోకుండా ఇంకెందుకోసమో మనం ఉపయోగించుకుంటా ఉన్నాం. అందువల్ల ఇక్కడ సత్యము యొక్క ప్రాముఖ్యత, సత్యం అనేటువంటి, సత్యము అంటే పరమాత్మే, సత్యం అనేటువంటి దానివల్ల ప్రయోజనం ఆ పరమాత్మని అందుకోవటమే. మరి సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. నా అమృతం, అమృతం అని అంటే అబద్ధం, అబద్ధం ఎప్పటికీ కూడా జయించదు. ఇది ఉపనిషత్ వాక్యం. సత్యానికి ప్రారంభ దశలో ఒకవేళ అపజయం కలిగినప్పటికీ కూడా చివరికి అంతిమ విజయం మాత్రం ఈ సత్యాన్ని. మనకి లోకంలో సత్యం కోసం ప్రాకులాడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. హరిశ్చంద్రుడు సత్యం కోసం ఎంత కష్టాలు పడ్డాడో మనకి తెలుసు. తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కేవలం ఒక్క మాట కోసం. రాజ్యాన్ని పోగొట్టుకోవడమే కాదు, చివరికి భార్యని నడిబజార్లో అమ్మాడు, తనను తాను అమ్ముకున్నాడు, కాటి కాపరిగా ఉన్నాడు. చివరికి కుమారుడు పాము కలిసి చచ్చిపోతే ఆ తల్లి తీసుకొని వస్తే తగలబెట్టడానికి డబ్బులు ఇవ్వకపోతే నేను తగలబెడతానికి వెళ్ళగాదని అంటాడు. ఎందుకంటే స్వామి ధర్మం, ఆ యజమాని చెప్పినట్టుగా వినాల్సినటువంటి ధర్మం ఉంది అక్కడ. అందుకోసమని అంత కఠినంగా మాట్లాడతాడు. కాబట్టి ఇన్ని కష్టాలు పడ్డాడు, కానీ ఏం జరిగింది? అంతిమ విజయం. ఆ తర్వాత సకల సుఖాలు అనుభవించడం జరిగింది. ఓ సత్యం కోసం నిలబడ్డాడు. ఒక్క అబద్ధం కనుక ఆడితే ఇదంతా అక్కర్లు. అందుకనే వెనకాడితే ఆ నక్షత్రకుడు పంపించాడు విశ్వామిత్రుడు, అబద్ధం ఆడే సేవయ్య అంటాడు. ఆ నేను అబద్ధం అన్నాడు. ఇంత కష్టం ఎందుకని నీకు అనవసరం, ఒక మాట అంటే సరిపోదు, ఆహా నేను అన్నాం అని సత్యానికి నిలబడ్డాడు. కాబట్టి ఇలా సత్యానికి ఎవరైతే నిలబడతారో వాళ్ళే చివరికి అంతిమ విజయం. అలాగే సత్యస్వరూపుడు, సత్యానికి ప్రతినిధి అయినటువంటి ధర్మరాజు మహాభారతంలో చివరికి బొందితో స్వర్గానికి పోవటం జరిగింది. మిగిలినటువంటి సోదరులు భార్య అందరు పడిపోతారు, కానీ అతను ఒక్కడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు, దేహంతో వెళ్తాడు, అక్కడ దేహాన్ని విడిచిపెడతాడు. ఇదంతా ఏమిటి అని అంటే సత్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పడానికి. తాత్కాలికంగా ఒకవేళ మనకి అపజయం కలగవచ్చు, నష్టం కలగవచ్చు, బాధ కలగవచ్చు, ఏమైనా కలగవచ్చు, కానీ విజయం మాత్రం సత్యాన్ని. తండ్రి వాక్యాన్ని పాలించడం కోసం శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్తే ఎవరున్నారు తోడక్కడ? తమ్ముడు, భార్య, అంతే, ముగ్గురే. ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా మళ్ళీ రమ్మని చెప్పి భరతుడి పై పిలిచినా, తల్లుడి పై పిలిచినా, మరి మంత్రులు పై పిలిచినా, సామంతులు పై పిలిచినా, ఆహా నేను పితృవాక్య పాలనకే కట్టుబడి ఉన్నానంటాడు. అందువలనే చివరికి విజయం సాధించి రావటం జరిగింది. కాబట్టి అసత్యం వల్ల తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వతమైనటువంటి ప్రయోజనం, అంతిమ ప్రయోజనం సత్యం వల్లనే కలుగుతుంది. అంతేకాదు సత్యం అనేటువంటిది మనం నిర్భయంగా ఉండేటట్టు చేస్తుంది, అసత్యం కనుకైతే మనల్ని భయపెడుతూ ఉంటుంది. నువ్వు ఒక అబద్ధం కనుక ఆడావంటే అది ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు మనల్ని పట్టుకుంటారో అని భయపడతా ఉండాలి. అదే సత్యాన్ని కనుక పలికినట్లయితే ఎవరు నిన్ను పట్టుకుంటాడు? ఒకవేళ పట్టుకోలేదు నిజమా అంటే ఆ నిజమే అని గట్టిగా నువ్వు చెప్తావు. కనుక సత్యం మనకి నిర్భయాన్ని కలిగిస్తుంది, అసత్యం భయాన్ని కలిగిస్తుంది. కష్టాలు వస్తాయి కదా అని చెప్పి అసత్యం పలకూడదు. సత్యం పరమాత్మ దరి చేరుస్తుంది మనం, అసత్యం ప్రపంచానికి దగ్గర చేస్తుంది. ప్రపంచానికి దగ్గరయ్యామంటే పరమాత్మకు దూరం అవుతున్నాం, పరమాత్మకు దగ్గరయ్యామంటే ప్రపంచానికి దూరం అవుతున్నాం. కాబట్టి ఇలా పరమాత్మకు దగ్గరయ్యేటువంటి సత్యమే మనకి అనుసరణీయమైనటువంటిది, సత్యమే నిజమైనటువంటి విజయాన్ని కలిగించేది. సత్యం అనేటువంటిది నిజమైనటువంటి సుఖస్థానం, నిజమైనటువంటి ఆనంద స్థానం. ఎవరైతే సత్య మార్గాలు నడుస్తారో అదిగో అటువంటి వాళ్ళే ఈ మార్గాలంటే దేవయాన మార్గాన ప్రయాణం చేస్తారు. అలా ప్రయాణం చేసి సత్యలోకాన్ని చేరుకుంటారు, అంటే బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. దీన్నే వేదాంతంలో క్రమముక్తి అని అంటారు. ముక్తిలో క్రమముక్తి ఉంది, అప్పటికప్పుడు వచ్చేటువంటి సత్యముక్తి ఉంది. అయితే కొంతమంది క్రమముక్తిని ఎంచుకుంటారు, ఎందుకంటే ఇక్కడ అంత కష్టపడలేక ఏదో తేలిగ్గా ఉంటుందండి. కానీ ఇక్కడ కష్టపడిన వారా అక్కడ కొన్ని కోటానుకోట్ల సంవత్సరాలు అక్కడ కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడైతే కొద్ది కాలం కష్టపడితే చాలు, అది సత్యముక్తి. ఇదేమో క్రమముక్తి. క్రమముక్తి అంటే క్రమంగా మెట్టు మెట్టు ఎక్కువ వెళ్తాం. కాబట్టి ఈ క్రమముక్తి ఎలా వెళ్తారు? అగ్నిజ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం. ఈ జీవుడు ప్రయాణం చేస్తాడంట, ఉత్తరాయణం వరకు ప్రయాణం చేస్తాడు. మరి అక్కడి నుంచి ఒక్కొక్క లోకం వెళుతూ చివరికి సత్యలోకాన్ని, బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. మనకి 14 లోకాలు ఉన్నాయి, 14 భువనాలు అంటారు. 14 లోకాలు ఉన్నాయి, అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. ఈ ఊర్ధ్వలోకాలు అంటే పుణ్యలోకాలు, అధోలోకాలు అంటే పాపపు లోకాలు. అంటే పాపం చేసినటువంటి వాళ్ళకి అధోలోకాలు, పుణ్యం చేసినటువంటి వాళ్ళకి ఊర్ధ్వలోకాలు. ఊర్ధ్వలోకాలు 7 ఇంట్లో కూడా అన్నిటికన్నా పైన ఉన్నటువంటి లోకం సత్యలోకం. భూలోకం, భువనలోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, ధ్యానలోకం సత్యలోకం, చిట్టివంటి సత్యలోకం. ఆ సత్యలోకం అని అంటే బ్రహ్మదేవుడు ఉండేటువంటి స్థానం. మరి అక్కడికి చేరినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి జన్మలకి దుఃఖాలు పొందాల్సినటువంటి పని లేదు, కానీ వాళ్ళు మాత్రం ముక్తిని అందుకున్నట్టు మాత్రం కాదు. మరి ముక్తిని అందుకోవాలంటే ఆ బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని పొంది బ్రహ్మతో పాటుగా వాళ్ళు కూడా ముక్తిని అందుకుంటారు. అంటే ఎంతకాలం ఉండాలంటే బ్రహ్మ ఎంతకాలం ఉండాలి? బ్రహ్మ ఎంతకాలం ఉంటాడండి? ఆయన 100 ఏళ్ళు ఉంటాడు. 100 ఏళ్ళు అంటే మన 100 ఏళ్ళు కాదు, మన రోజుకి 24 గంటలు అయితే ఆయన రోజుకి 864 కోట్ల సంవత్సరాలు. ఒక్క రోజుకి 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక రోజు. అట్టాటి రోజులు నెల 35 నెల, అట్టాటి నెలలు 12 కనుక 5 సంవత్సరం, అట్టాటి సంవత్సరాలు 100 అయితే ఆయన ఆయుర్దాయం తీరిపోయింది. మరి ఇప్పుడు ఆయన ఆయుర్దాయం 57 దాటిపోయి 51వ సంవత్సరంలో మొదటి రోజు జరుగుతూ ఉంది. మరంటే ఇప్పుడు కనుక ఎవరైతే బ్రహ్మలోకం పోయారో వాళ్ళు ఆయన లెక్క ప్రకారం 50 ఏళ్ళు ఉండాలి. 50 ఏళ్ళు ఉండాలంటే కోటానుకోట్ల యుగాలు ఉండాలి. కాబట్టి ఇంతకాలం ఎందుకు లేండి, మనం ఇక్కడ కొద్దిగా కష్టపడదాం అనుకుంటే సద్యోగం ఇక్కడికిక్కడ ముక్తి వచ్చేస్తాం. కాబట్టి ఇలా బ్రహ్మలోకం ద్వారా క్రమముక్తిని పొందేటువంటి విధానం కూడా ఈ సత్యేనా, ఈ సత్యం వల్లనే జరుగుతుంటుంది. సత్య మార్గాన వెళ్ళేటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగి కోరికలన్నీ కూడా తీరిపోయినటువంటి వాళ్ళు కాబట్టి ఈ మార్గంలో వాళ్ళు బ్రహ్మలోకాన్ని చేరుకొని అక్కడ బ్రహ్మ ద్వారా ఉపదేశం పొంది చివరికి బ్రహ్మతో పాటుగా ముక్తిని పొందుతారు. అయితే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇక్కడ కోరికల్ని జయించినప్పుడే. ఎందుకనంటే ఆప్తకాములైనటువంటి ఋషులు అని అన్నారు. ఆప్తకాములనంటే కోరికలన్నీ విడిచిపెట్టినటువంటి వాళ్ళు. నువ్వు ఇక్కడ కోరికలు విడిచిపెట్టకుండా నేను అక్కడికి పోయి విడిచిపెడతానంటే ఆహా అక్కడేం కుదరదు. ఎందుకని అక్కడికి పోయి నువ్వు విడిచిపెడతానికి ఏముంది, అక్కడ ఏముంటుంది కాబట్టి నీకు కోరికుంటాను. ఇక్కడంటే రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి మనల్ని. అవన్నీ కూడా వ్యామోహం అనేటువంటి తెరని మన మీద చల్లేస్తూ ఉంటుంది, దానికల్లా మనం పడిపోతూ ఉంటాం. కానీ అక్కడ అట్లాంటిది ఏముండదు. అందుకని కోరికలన్నీ కూడా ఇక్కడే మనం జయించాలి. ఈ కోరికలు వదిలిపెట్టినటువంటి వాళ్ళే నిష్కాములైనటువంటి వాళ్ళు. అలా కాకుండా కోరికలతోటి అవి ఎలాంటివైనా సరే, ఏ కోరికలైనా సరే కోరికలతో కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు పితృయాన మార్గంలో ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి పితృలోకానికి వెళ్ళి ఆ లోకంలో కొన్ని రకాలైనటువంటి భోగాలు చేసినటువంటి పుణ్యకర్మలకు భోగాలు అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ మత్స్యలోకానికి రావాలి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని అన్నారు. ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే తిరిగి వచ్చేటువంటి లోకాలు, మిగిలిన లోకాలన్నీ తిరిగి రానటువంటి లోకం బ్రహ్మలోకం ఒకటి. కాబట్టి ఈ తిరిగి వచ్చేటువంటి లోకాలకి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. యాతంబాన ఎట్లయితే పైకి కిందకి తిరుగుతూ ఉంటుందో అప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత పైకి కిందకి తిరుగుతూ ఉంటాం. కాబట్టి మరి ఇలా వస్తే ఏమండి, పోనీ పోయాం వచ్చాం బాగా ప్రయాణం చేస్తాం సరదాగా. ఎందుకంటే కొంతమందికి కాలు నిలవదు, ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అస్సలు ఎక్కడికి పోవాలన్నా కూడా విసుగు, వాళ్ళు అసలు కదలరు. అందుకని ఇప్పుడు ఎవరన్నా ప్రయాణాలు చేయటం ఇష్టం ఉందనుకోండి, ఏమండి ఆ లోకానికి ఈ లోకానికి తిరుగుతానండి. ఈ లోకానికి ఆ లోకానికి తిరిగితే ఊరికినే తిరగటం కాదు, అక్కడ ఏదో సుఖాలు భోగాలు అనుభవిస్తే అవన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి సంచిత కర్మల మూటల నుంచి ఏవైతే పక్వానికి వస్తాయో, ఆ పక్వానికి వచ్చినటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంభ కర్మలను అనుభవించడానికి ఇక్కడ జన్మ ఎత్తాలి. ఆ ప్రారంభ కర్మను కష్టాన్ని అనుభవించాల్సి దుఃఖాన్ని అనుభవించాల్సింది కనుకైతే నీచమైనటువంటి వికృష్టమైనటువంటి జన్మలు వస్తాయి. అవి కనుక మంచి కనుకైతే మంచి కర్మలు ఉన్నట్లయితే అప్పుడు కొంత సుఖాన్ని కొంత దుఃఖాన్ని పొందేటువంటివి వస్తాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ కష్టాలు దుఃఖాలు ఎన్ని పడాలరా నాయన, ఇదంతా నాకెందుకు అని అనుకున్నటువంటి వాడు ఈ లోకాలకి పోవాలనుకోడు. అదిగో సరాసరి పరమాత్మ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ఆ పరమాత్మతో ఐక్యమైపోవాలనుకుంటాడు. మళ్ళీ వచ్చే పని లేదు, మళ్ళీ జన్మంటూ ఏమీ ఉండదు. కనుక సత్య మార్గాన్ని నడిచేటువంటి వాళ్ళు సత్యలోకానికి, అసత్య మార్గాన్ని నడిచేటువంటి వాళ్ళు తిరిగి తిరిగి ఈ మత్స్యలోకానికి చేరుకుంటూ ఉంటారు. ఎవరిలో అయితే కోరికలు లేవో అటువంటి మహాత్ముల్లో ఇక ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. ఏదైనా ఒక కోరిక ఉన్నది అని అంటే ఆ కోరికను మనం ఎట్లా తీర్చుకోవాలా, ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువును మనం ఎట్లా తెచ్చుకోవాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. దాన్ని తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి సాధ్యమైందైతే తెచ్చుకుంటాం. మరి మన దగ్గర డబ్బు కనుక లేదనుకోండి, ఆ కోరిక ఏమో తీరలేదు, మరి ఆ కోరిక బాగానే ఉంది, ఏం చేయాలి, కనీసం దొంగతనం చేసి డబ్బు సంపాదించుకుందాం, లేకపోతే ఎవరి మిత్రం చేయబెట్టి డబ్బు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచనలు పడతాయి. కాబట్టి కోరికలు కనుక ఉంటే ఈ దోషాలన్నీ మనలో ప్రవేశిస్తాయి. కోరికలు కనుక లేకపోయినట్లయితే ఇక ఏ దోషాలు ప్రవేశించేటువంటి అవకాశం లేదు. అందుకని ఈ రాగద్వేషాలు కానీ, ఈ అహంకార మమకారాలు కానీ, ఈ డంబ దర్పాలు కానీ, ఈ కీర్తి ప్రతిష్టలకై ప్రాతలాట్టాలు కానీ, ఈ అన్యాయాలు అసత్యాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏవి కూడా లేకుండా పోతాయి కోరికలు ఏవి కనుక లేకుండా పోయినట్టు. అదిగో అటువంటి వాళ్ళే సత్యదర్శనం చేయగలుగుతారు, సత్యలోకాన్ని చేరుకోగలుగుతారు. సత్యానికి అంటే పరమాత్మకి దగ్గర అవుతారు. సత్యలోకాన్ని చేరుకోవటం అంటే సత్యానికి దగ్గర కావడం అంటే పరమాత్మకి దగ్గర కావడం. అయితే వాళ్ళకి తమ స్వరూప జ్ఞానం కావాలిగా, మరి ఈ జ్ఞానం లేకుండా కదా వాడు పోయింది. నువ్వెవరో నీకు తెలియాలి కదా, కాబట్టి నువ్వెవరో నీకు తెలియదు కనుక అది తెలుసుకోవాలి. ఆ బ్రహ్మదేవుడి దగ్గర తెలుసుకోవాలి. బ్రహ్మదేవుడి దగ్గర తెలుసుకోవటం అంటే బ్రహ్మ విద్య ద్వారా తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞాని ద్వారా తెలుసుకోవాలి. ఆ బ్రహ్మజ్ఞాని ద్వారా, బ్రహ్మ విద్య ద్వారా ఈ నువ్వెవరో నువ్వు తెలుసుకున్నట్లయితే నీ స్థితిలో నువ్వు ఉండటానికి వీలవుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. మరి ఈ సత్యస్వరూపులు కావటం కూడా మరి అక్కడే జరుగుతుందా? కాదు కాదు, అది ఇక్కడే జరుగుతుంది. ఈ దేహంలో ఉండగానే జరగాలి అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. ఎందుకనంటే ఇంత దూరం పోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడమైనా ఆత్మానుభూతి పొందుతారనంటే అది సత్యం కాదు. ఎందుకనంటే బ్రహ్మలోకం పోయినప్పటికీ కూడా మళ్ళీ నువ్వు ఈ స్వరూప జ్ఞానాన్ని, నీ స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్వరూప జ్ఞానాన్ని పొందాలి అని అంటే, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఈ వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మనం మళ్ళీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అని అంటే నువ్వు ఎక్కడ పుట్టాలి? సరాసరి యోగులు ఎంత పుట్టాలి, అక్కడ వాళ్ళ దగ్గరికి చేరాలి. చేరి వాళ్ళ ద్వారా నువ్వు ఈ జ్ఞానాన్ని పొందాలి. అందుకనే పొంది ఈ దేహం ఉండగానే ఈ దేహంలోనే ఆ పరమాత్మను దర్శించాలా, ఎలా దర్శించాలా, ఏమిటి అనే విషయాన్ని తర్వాత మంత్రం చెప్తుంది. ఏడో మంత్రం చూడండి. బృహత్యత దివ్య వచింత్య రూపం సూక్ష్మాచ్యత సూక్ష్మ తరం నిభాతి దూరాత్ సుదూరే ఇక్కడ మనం రెండు పదాలు కనుక చూస్తా ఉంటే మనకి ఈశావాసులో మంత్రం గుర్తొచ్చింది. సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం దూరాత్ సత్ సుదూరే తరిహాంతికే చ. దూరంగా ఉంది, దగ్గరగా ఉంది. అక్కడ ఉంది కదా, తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. పరస్పర విరుద్ధమైనటువంటి పదాలతో పరమాత్మను తెలియజేయాలి. ఎందుకనేనంటే సామాన్య మానవుల్ని, సామాన్యమైనటువంటి వస్తువుల్ని పరస్పర విరుద్ధమైన విషయాలతో తెలియజేయం, విరుద్ధం లేని విషయాలతోనే తెలియజేస్తాం. అయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అంటే అక్కడ లేవు అని అర్థం, అక్కడ కూర్చున్నావు అంటే ఇక్కడ లేవు అని అర్థం. కానీ ఇక్కడ కూర్చున్నావు అక్కడ ఉన్నావంటే ఏమయ్యా ఏమన్నా ఇచ్చా నీకు ఇట్లా మాట్లాడతావు అని అంటారు. కానీ పరమాత్మ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, దూరంగా ఉంది, దగ్గరగా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది అని చెప్పాలి. ఎందుకనంటే పరమాత్మకి ఆ ప్రత్యేకత. కారణం ఏమిటంటే పరమాత్మతో స్థూల రూపం లేదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది అందుకని. కాబట్టి ఇక్కడ ఈ పదాలని ఈ ఉపనిషత్తులో కూడా వాడుతున్నారు. ఈ ఉపనిషత్తులో కాదు, ఏ ఉపనిషత్తులోనైనా సరే పదాలు మారినా ఈ భావం మాత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే. ఉపనిషత్తులన్నీ కూడా దేనికి ఉన్నాయి? పరమాత్మ తత్వాన్ని తెలియజేయటం కోసం. అందుకే ఇక్కడ కూడా ఈ మంత్రం ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఏమిటంటే సత్యస్వరూపం ఎలాంటిది, అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఎలాంటిది, దాన్ని ఎక్కడ దర్శించాలి, ఎప్పుడు దర్శించాలి అనే విషయాలు ఇక్కడ మనకు వస్తాయి. తద్ బృహత్ అన్నారు, అది చాలా పెద్దది. బృహత్ అంటే పెద్దది. తద్ బృహత్, అది పెద్దది. దివ్యం, దివ్యమైనటువంటిది. అచింత్య రూపం, చింతించడానికి వీల్లేనటువంటిది. దేని గురించి అయినా సరే చింతించాలి అని అంటే చింతించవచ్చు మనం ఆకారం కనుకుంటే. మనం ఇంటికి పోయిన తర్వాత ఈ స్తంభం ఎట్టుంది అని అంటే మనం కళ్ళు మూసుకొని ఓహో సగం వరకేమో ఈ టైల్స్ అంటించారు, సగం ఏమో తెల్లగా ఉంది, అదేమో నలసదరంగా ఉంది అని మనం అట్లా భావించుకుంటాం. మరి ఆత్మని చింతించాలంటే ఆహా ఇక కళ్ళు మూసుకుంటే ఏమీ కనపడదు. ఆత్మని ఎట్లా చింతించాలో తెలియదు. ఎందుకని అంటే మనసు ఆత్మని చింతించలేదు, ఒక స్వరూపం లేదు కాబట్టి, ఒక స్థూలమైనటువంటి ఆకారం లేదు కాబట్టి. అందువల్ల దీన్ని అచింత్య రూపం అన్నారు, చింతించడానికి వీలు కానిటువంటిది. సూక్ష్మ సూక్ష్మతరం, సూక్ష్మమైనటువంటి వాటికి అన్నిటికన్నా కూడా సూక్ష్మమైనటువంటిది. సూక్ష్మమైన వాటికన్నా సూక్ష్మం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. విభాతి, అలా విరాజిల్లుతున్నది. ఇది పరమాత్మ యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పింది. ఇంకేం చెబుతున్నారు? తత్ అది దూరాత్ సుదూరే, దూరమైనటువంటి వాటి అన్నిటికన్నా దూరంగా ఉంది. నువ్వు ఏదైతే దూరంగా ఉందని అనుకుంటావో దానికంటే దూరంగా ఉంది, అది పరమాత్మ. మరి నిజంగా దూరంగా ఉందండి. ఇహ అంతికేచ, ఇది లోపలే ఉంది దగ్గరే ఉంది. ఎంత దగ్గరండి? ఎంత దగ్గరంటే నాకేమో బెత్తా జానా దగ్గరగా ఉంది కాదు, అసలు నీ లోపలనే ఉంది. అంతికేచ, ఇది లోపలే ఉంది. నిహితం గుహాయాం, ఈ హృదయ గుహలో, ఈ హృదయం అనేటువంటి గుహలో ఉన్నటువంటి దాన్ని పశ్యత్సు ఇహ ఏవా, ఈ జన్మలోనే. ఇహ అంటే ఇక్కడ అని అర్థం. ఇక్కడ మాత్రం ఇహ అంటే ఇక్కడ కాదు, ఈ జన్మలోనే. ఈ జన్మలోనే ఆ ఋషులైనటువంటి వాళ్ళు సాక్షాత్కరించుకుంటారు. ఋషులు సాక్షాత్కరించుకుంటారు ఎవరైతే ఆప్తకాములైనటువంటి వాళ్ళు, కోరికలు తీరినటువంటి వాళ్ళు, కోరికలు లేనటువంటి వాళ్ళు, కోరికలపై ఆసక్తి లేనటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళే ఇక్కడే సాక్షాత్కరించుకుంటారు. ఆత్మస్వరూపం చాలా పెద్దది, దివ్యమైనటువంటిది, చింతించడానికి వీల్లేనటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమై విరాజిల్లుతున్నటువంటిది. అది చాలా దూరంగా ఉంది, ఇక్కడే ఈ దేహం లోపలే ఉంది. హృదయ గుహలో ఉన్నటువంటి దీన్ని ఋషులు మాత్రమే సాక్షాత్కరించుకోగలుగుతారు. అది ఎప్పుడు? ఈ జన్మలోనే సాక్షాత్కరించుకోగలుగుతారు అని ఇక్కడ మనకి ఈ మంత్రంలో తెలియజేస్తున్నారు. సత్యస్వరూపం అని అంటే పరమాత్మ స్వరూపం. ఎందుకనంటే పరమాత్మ సత్యం. సత్, సత్ అంటే త్రికాలాలలో ఉండేది, త్రికాలాతీతమైనటువంటిది. భూతకాలంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. మూడు కాలాలకి అతీతంగా కూడా ఉంటుంది. అంటే అసలు కాలం పుట్టకముందే పరమాత్మ ఉన్నాడు. కాలం కూడా పరమాత్మలోనే పుట్టింది, కాలం కూడా పరమాత్మలోనే కొనసాగుతుంది, కాలం కూడా పరమాత్మలోనే అంతమవుతుంది. ఈ కాలానికంటే ముందే పరమాత్మ ఉన్నాడు, అందుకనే అది సత్, సత్యస్వరూపం అన్నాడు. పరమాత్మ సత్యస్వరూపం అయినటువంటిది, అదే బ్రహ్మము, అదే పరమాత్మ. అది ఎలాంటిది అనంట మొట్టమొదటి మాట చెప్పారు, తత్ బృహత్ అన్నారు, అది పెద్దది అన్నారు. ఎంత పెద్దది అనంటే నువ్వు ఎంత పెద్దదాన్ని ఊహించగలుగుతావు ఊహించు, దానికంటే పెద్దది. ఇప్పుడు ఎవరైనా పెద్దది అని ఊహించాలంటే ఏముంది పెద్దది? పెద్దది అనంటే బాగా పెద్దది, మనకి తెలిసిందండి. ఈ భూమండలం మొత్తం అయితే బాగా పెద్దది, కానీ ఈ భూమండలం మొత్తం ఎంత ఉందో అంతకంటే పెద్దది సూర్యమండలం. మరి అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి, భూమి కంటే పెద్ద గ్రహాలు ఉన్నాయి, భూమి కంటే చిన్న గ్రహాలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఇంకా పెద్దది కదూ విశ్వం. సరే, ఒట్టి సూర్యమండలం మాత్రమేంటి? ఇంకా అనేక మంది సూర్యుడు ఉన్నారు, 10,000 కోట్ల మంది ఉన్నారు పైన నక్షత్రాలు. మరి అవి కూడా కలిపితే ఇంకా పెద్దది కదూ. కాబట్టి వీటన్నిటినీ కలిపినటువంటిది జగత్తు ఏదైతే ఉందో అనంతం అన్నారు, ఇన్ఫినిట్. ఈ జగత్ అనేటువంటిది అనంతం, నువ్వేం చూడలేవు దాన్ని, ఎంతకాలం చూస్తావు, ఎక్కడ ఎక్కడ చూస్తావు. మరి అంత అనంతమైనటువంటి జగత్తు ఉంటే మరి పరమాత్మ అండి దాని అవతల కూడా ఉన్నాడు, పరమాత్మ దాని అవతల కూడా ఉన్నాడు. అందుకనే పదవ అధ్యాయంలో శక్తివల్లు చెప్తారు, ఇష్ట వ్యాహ విధం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు, ఈ సమస్తం కూడా ఏకాంశేన నా ఒక్క అంశతో ధరించి ఉన్నాను అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మము యొక్క స్వరూపం ఏమిటంటే అది అతిపెద్దది అన్నారు. అసలు నిజంగా బ్రహ్మ అని అంటే బృహత్ ఇది బ్రహ్మ, పెద్దదైనటువంటి దాన్ని బ్రహ్మ అంటారు. పెద్దది ఏంటంటే పరమాత్మ, కానీ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు కదా, కాబట్టి ఆయన్ని కూడా అనొచ్చు అవసరమైతే. కానీ పరమాత్మే అన్నిటికంటే పెద్దదైనటువంటిది, అదే బ్రహ్మం. అయితే ఆ బ్రహ్మము యొక్క రూపం ఏమిటంటే అతి విచిత్రమైనటువంటి, అసలు రూపం లేదానికి, రూపం లేనటువంటి బ్రహ్మము అతి విచిత్రమైనటువంటిది. కాబట్టి ఇక్కడ అసత్ పదార్థాలను వర్ణించినట్టు దాన్ని వర్ణించడానికి వీల్లేదు, అందుకని అచింత్యం అన్నారు. ఇక్కడ ఏ వస్తువునైనా వర్ణించవచ్చు, ఏ వ్యక్తినైనా వర్ణించవచ్చు, ఏ పదార్థాన్నైనా వర్ణించవచ్చు, ఏ గుడినో గోపురాన్నో ఏ తీర్థాన్నో క్షేత్రాన్నో వర్ణించవచ్చు, కొండని వర్ణించవచ్చు, పర్వతాన్ని వర్ణించవచ్చు, నదిని వర్ణించవచ్చు, తాజ్మహల్ని వర్ణించి చెప్పచ్చు, ఒక మనిషిని వర్ణించి చెప్పచ్చు, స్త్రీని వర్ణించవచ్చు, పురుషుణ్ణి వర్ణించవచ్చు, బాలుణ్ణి వర్ణించవచ్చు, ఒక వృద్ధుణ్ణి వర్ణించవచ్చు, కానీ ఆత్మని వర్ణించడానికి వీల్లేదు. అది అవర్ణం, అది వర్ణించి చెప్పడానికి వీల్లేదు, చింతించడానికి వీల్లేదు, అది అచింత్య రూపం అన్నారు. మరి కాబట్టి ఇది పెద్దది అని చెప్పిన తర్వాత మరో మాట చెప్పారు, సూక్ష్మాత్ తత్ సూక్ష్మతరం అన్నారు. సూక్ష్మమైనటువంటి దానికన్నా సూక్ష్మమైనది, అంటే అతి చిన్న దానికన్నా కూడా ఇంకా చిన్నది అని. అంటే బ్రహ్మము ఎంత చిన్నదంటే నువ్వు ఊహించడానికి వీల్లేనంత చిన్నది అని. మరి అలా అడుగుతున్నారా, అది పెద్దది, ముందుగా పెద్దది ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు చిన్నది అని అంటున్నారు. ఇంతకీ ఏమండి బ్రహ్మము చిన్నదా పెద్దదా అని అంటే చిన్నదానికన్నా చిన్నది పెద్దదానికన్నా పెద్దది. అబ్బా ఎట్లనండి ఇట్లా ఏమైనా చెప్తే, ఈ బ్రహ్మాన్ని గురించి మేము ఎట్లా ఊహించాలండి, చిన్నదానికంటే చిన్నదానికంటే పెద్దదానికంటే పెద్దదానికంటే ఎలా, ఇలాంటి సమస్య మనకు వస్తుందని భాగవతంలో వ్యాస మహర్షి కథ ద్వారా మనకి ఈ విషయాన్ని చెప్పాడు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటా ఉన్నాడంట, బలరాముడు వెళ్ళి యశోతో చెప్పాడు, అమ్మా అమ్మ మన కృష్ణయ్య మందు తిన్నాడే అని. వెంటనే పరిగెత్తుకుంటా వచ్చిందామె, మందు తిన్నాడేమోనని. కృష్ణ కృష్ణ ఏమిటి మందు తిన్నావా అనింది. అభిపే నేనెందుకు తింటానమ్మా, నాకేమవసరం మందు తినాల్సిన పని, కమ్మగా వెన్నబెట్టే తల్లిని ఉండగా మందు తినాల్సిన అవసరం నాకేమిటా అన్నాడు. పక్కన ఆయన చెబుతున్నాడు బలరాముడు, తిన్నాడు 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 తిన్నాడు, ఏమిరా తిన్నావా, అబ్బే నేను తెలుగు నోరు తెచ్చి, ఆ నోరు తెచ్చేటప్పటికి దాంట్లో చూచింది 7, 7, 14 లోకాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నెరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గరుడులు ఉన్నారు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, పండగలు, దేవతలు, రాక్షసులు, మనుష్యులు, మరి యాదవులు, పాండవులు, కౌరవులు, మృగాలు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చామలు, నదు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, నదులు, ఓహో అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసేటప్పటికీ అలా కళ్ళు తిరిగి పడిపోయింది పాపం. ఎందుకంటే ఇంత నోట్లో ఇవన్నీ ఎట్లా చూడటం సాధ్యమవుద్ది అంటే, ఈ సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా తన పొట్టలో పెట్టుకొని ఉన్నాడు పరమాత్మ అని ఒక అర్థం, ఈ లోకాలన్నిటికీ బయట పరమాత్మ ఉన్నాడు అని, అంటే లోకాలన్నీ కూడా ఆయన పట్టలో ఉన్నాయి, అంటే లోకాలన్నీ కూడా ఆయనలో ఇంతైతే మరి ఆయన ఇంతైతే అప్పుడు వాటన్నిటికంటే ఆయన పెద్ద కదూ, కాబట్టి ఈ లోకాలన్నిటికంటే పెద్దవాడు పరమాత్మ. ఆ పరమాత్మ చిన్ని కృష్ణుడు, చిన్ని కృష్ణుడు చాలా పెద్దోడంట. అబ్బా ఏం వర్ణన, మరి పెద్ద కృష్ణుడా, పెద్ద కృష్ణుడు వ్యవహారం కూడా వచ్చింది భాగవతంలోనే. అదిగో సత్యభామ ఒక వ్రతం చేసింది, పుణ్యక వ్రతం అని, ఆ వ్రతం చేసి నాగుని యొక్క సలహాతో అదిగో తూకం వేసి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ తీసుకోవాల్సి వచ్చింది ఆయన్ని. అలా వచ్చినప్పటికల్లా త్రాసు పెట్టి ఆయన తుయ్యాలి. ఆయన ఎంతైతే తూగుతాడో అంత ఆయనకి ఇచ్చేసి నారదుడికి ఇచ్చేసి ఆయన తీసుకోవచ్చు. అందుకని ఉన్నటువంటి సొమ్ములు బంగారం, ఎందుకంటే ఆయన తండ్రి దగ్గర ఒక శమంతకమణి ఉంది, అది రోజు కూడా 8 బారుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. బారులు అంటే 20 మణుగులు, అంటే 8 120 160 మణుగులు రోజుకు వచ్చింది అనమాట బంగారం. ఓ అదంతా తీసుకొచ్చి పెడతా ఉంది, ఎన్ని పెట్టినా ఆయన దొంగల. పాపం ఇంక ఏం చేస్తుంది, తెల్లమొహం వేసింది. సరే అప్పుడు చివరికి సలహా చెప్పారు, ఆ గర్వం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు సలహా చెప్పారు రుక్మిణి దేవి గర్వమని. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, చిన్న తులసిదళం వేసింది. ఇవన్నీ తీసేసి ఒక తులసిదళం వేసేటప్పటికి అంత పెద్ద కృష్ణుడు టక్కన ఆమెను పైకి వెళ్ళాడు. అంటే ఏంటనమాట, చిన్ని కృష్ణుడేమో అంత పెద్దోడైతే పెద్ద కృష్ణుడేమో తులసిదళంతో తిరిగిపోయింది. ఎంత విచిత్రం ఇది మనకి చెప్పాలనుకున్నాడు. చిన్నవాడికన్నా చిన్నవాడు, పెద్దవాడికన్నా పెద్దవాడు పరమాత్మ. సూక్ష్మాతి సూక్ష్మం అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాడు మహత్తు కంటే పెద్దవాడైనటువంటి వాడు. ఈ మాట చెప్పడం కోసమే ఈ రెండు కథలు కూడా మనకి భాగవతంలో చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరిని ఎక్కాడు, వాళ్ళందరినీ రక్షించాల్సి వచ్చింది. ఇంద్రుడు వర్షం కురిపిస్తూ ఉన్నాడు, అందుకని చిటికిన వేళ గోవర్ధనగిరిని ఎత్తి 7 రోజులు ఆమెను నిలబెట్టాడు. రాత్రి బావళి 7 రోజులు నిలబెట్టేప్పటికి పాపం ఆయన కాస్త ముచ్చమంటలు పోసింది దేవేంద్రుడికి. మరి ఇంత చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరిని ఎక్కాడనంటే అప్పుడు గోవర్ధనగిరి అంత బలమైనది, ఇప్పుడు ఆయన ఎంత బలమైనటువంటి వాడు. అందుకే చిటికిన వేల మీద నిలబెట్టాడు. మళ్ళీ మొత్తం చేతుల మెత్తం రెండు మెట్ల ఒట్టి చిటికిన వేల మీద నిలబెట్టాడు. అది ఒక రోజు రెండు రోజులు 7 రోజులు, ఒక అరగంట గంట పావు గంట కాదు, 7 రోజులు నిలబెట్టాడు రాత్రి పగళ్ళు. అంటే అది పరమాత్మ యొక్క గొప్పతనం. పరమాత్మ పెద్దది అని చెప్పడానికి ఏంటంటే ఆయన అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటికంటే పెద్దవాడు అని. ఇక రెండవ విషయం ఏంటంటే దివ్యం అన్నారు. దివ్యం అంటే దైవ సంబంధమైనటువంటి అని అర్థం. మనమందరం కూడా దేహ సంబంధమైనటువంటి, ఇది దేహ సంబంధం, అది దివ్య సంబంధం, దైవ సంబంధమైనటువంటి, అది అది పరమాత్మ దైవ సంబంధం. అందుకనే బ్రహ్మాన్ని ఇక్కడ దివ్యం అన్నారు. లౌకికమైనటువంటి వస్తువుల వంటిది కాదు బ్రహ్మము పరమాత్మ, ఇది లౌకిక వస్తువుల వంటిది కాదు. అది సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం, జ్యోతిషామపి తజ్జ్యోతి, జ్యోతులకు జ్యోతు, వెలుగులకు వెలుగైనటువంటిది, ప్రాణాలకు ప్రాణమైనటువంటిది, అందుకని దాన్ని దివ్యం అన్నారు. ఇక మూడవది అచింత్య రూపం, చింతించడానికి వీలు లేనటువంటిది. ఈ లోకంలో దేనినైనా చింతించవచ్చు. ఏదైనా ఒక వస్తువు కనుక ఉన్నది అని అంటే తూకం వేసేదైతే తూకం వేసి దాన్ని మనం చెప్పవచ్చు, కొలతలు వేసేదైతే కొలిచి పొడవెంత వెడల్పు ఎంత అని చెప్పవచ్చు. ఓ భూమి ఉందనుకోండి, ఇంత వెడల్పు ఇంత పొడవు అని మనం కొలిసి చెప్పవచ్చు. సరే ఇలాంటివేమీ కాకపోతే మరి సైన్స్లో కనుకైతే ఫార్ములా ద్వారా చెప్పవచ్చు. ఏమంటే H2+O2 కనుక అయితే H2O అవుద్దండి, అది వాటర్ అవుద్దండి అని అక్కడ ఫార్ములాలతో చెప్పవచ్చు. కానీ పరమాత్మ అంటే చెప్తావు, పరమాత్మ అంటే ఎలా ఉన్నాడని చెప్తావు? ఆయన కిరీటం ఉందండి, ఆయనకి పంచి కట్టుకున్నాడండి, చాలా రకాల సొమ్ములు వేసుకున్నాడండి, చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ఇదా పరమాత్మకి? అదే పరమాత్మ అంటే? పరమాత్మ అంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు, నిరీహుడు, నిశ్చలుడు, నిత్యుడు, శాశ్వతుడు, అజుడు, పుట్టుకలేనటువంటి వాడు, అవ్యయుడు, నాశనం లేనటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమైనటువంటి వాడు. ఎలా చెప్తావు, ఎలా చెప్తావు ఈ వర్ణనతో కూడుకున్నటువంటి రూపాన్ని? నువ్వు చెప్పకపోతే మన కనీసం నీ మనసులో ఊహించుకోవడానికి వీలవుద్దా? వీలు కాదు. అది పరమాత్మని ఊహించడానికి కూడా వీలు కాదు. అందుకనే చింతించదలగానటువంటిది కనుక అచింత్యం, అనిర్దేశ్యం, నిర్దేశించి ఇదిగో ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటిది పరమాత్మ. ఎందుకని చెప్పలేము, దీనికి కారణం కూడా మనకు కావాలి. దేనైనా సరే చెప్పాలి అని అంటే వాక్కు, ఈ వాక్కుకి ఆధారం మనస్సు. మన మనస్సు పరిమితమైనటువంటిది, పరిమితమైనటువంటి మనస్సు పరిమితమైనటువంటి వస్తువుని చెప్పుద్ది కానీ అపరిమితమైనటువంటి పరమాత్మ గురించి చెప్పలేదు. పరిమితమైనటువంటి వస్తువు అపరిమితమైనటువంటి పరమాత్మను చెప్పడానికి వీలేదు. అపరిమితమైనటువంటి పరమాత్మ అన్నిటి గురించి చెప్పచ్చు, కానీ పరిమితమైనటువంటిది మాత్రం అపరిమితమైనటువంటి దాని గురించి చెప్పలేదు. అందుకనే చింతించలేదు పరమాత్మను, చింతించలేదు మన మనస్సు. కాబట్టి రెండవ ఆలోచన కూడా ఉంటుంది, అదేమిటంటే అసలు మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ జడం కదా, మరి జడమైనటువంటి ఇంద్రియాలు అంటే జడమైనటువంటి మనస్సు చైతన్యవంతమైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. మనసు దేనినైనా తెలుసుకోవాలంటే పరమాత్మ సహాయం కావాలి. మనసు దేనినైనా తెలుసుకోవాలంటే పరమాత్మ సహాయం కావాలి. మరి పరమాత్మను తెలుసుకోవాలంటే దేని సహాయం తీసుకుంటుంది? ఇప్పుడు బ్యాటరీ లైట్ ఉందండి, దానిలో బల్బు ఉంది. ఆ బల్బు కనుక వెలగాలి అని అంటే దేని సహాయం కావాలి? లోపల సెల్స్ సహాయం కావాలి. లోపల సెల్స్ కనుక ఉంటే ఆ బల్బు వెలిగి ఎదురుగా ఉన్న వాటిని చూపిస్తుంది. మరి సెల్స్ ఉండాలనుకుంది బల్బు, నన్ను వెలిగించే సెల్స్ ఎట్లా ఉన్నాయో, ఎంత పొడవు ఉన్నాయో, ఎంతలా ఉన్నాయో చూడాలనుకుంది. అందుకని మనకు చెప్పింది చూడాలని. ఏంటంటే మనం కాస్త అవి తీసుకుని ముందు పెట్టి చూస్తా, ఇప్పుడు చూడలేదు. కాబట్టి తనకి శక్తినిచ్చినటువంటి ఆ సెల్స్ని బల్బు ఎట్లా చూడలేదో, మన మనసుకి శక్తినిచ్చినటువంటి ఆత్మని పరమాత్మని మనం కూడా అట్లానే చూడలేము, అట్లానే తెలుసుకోలేము, అట్లానే వర్ణించలేము. అందుకనే ఇది అచింత్యం అన్నాడు. సూక్ష్మాత్ సూక్ష్మం అన్నాడు. సూక్ష్మమైనటువంటిది ఇందా చెప్పుకున్నాం. ఎందుకనంటే చిన్నవాటికన్నింటికన్నా కూడా అది చిన్నదైనటువంటిది. ఇక దూరాత్ సుదూరే, దూరమైన వాటికన్నా కూడా చాలా దూరమైనటువంటిది. ఏమండి దూరమైనటువంటి కన్నా చాలా దూరం అని అంటే అప్పుడు చాలా 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 దూరం కదండి అని అంటే నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే పరమాత్మ అంత దూరం అయితే నేను ఎప్పటికి పరిగెత్తగలుగుతానండి ఆయన దగ్గరికి? ఏదో తిరుపతి శ్రీశైలమో కాశీయో రామేశ్వరం పరిగెత్తమంటే పరిగెత్తాను, కానీ ఆ ఎంతో దూరంగా ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి నేనంటే పరిగెత్తాను భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకని? ఎందుకని అంటే దూరము అని అంటే ఎవరికి దూరము? దగ్గర అంటే ఎవరికి దగ్గర? ఎవరైతే నిరంతరము పరమాత్మ కోసం తప్పిస్తారో వాళ్ళకి దగ్గర, ఎవరైతే నిరంతరము ప్రపంచం మీద వ్యామోహం పెట్టుకొని ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం, వస్తువుల కోసం, భోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి చాలా దూరం. పరమాత్మను పట్టించుకోకుండా నాకు ఈ ప్రపంచము, ఇందులో ఉన్నటువంటి వస్తువులు, భోగాలు నాకు కావాలి అని అనుకొని ఇందుకోసమే ప్రయత్నం చేసేటువంటి వాడికి పరమాత్మ దూరం. ఇవన్నీ నాకు అక్కర్లేదని తోసేతలు మారేసి పరమాత్మ నాకు కావాలి అని అనుకుంటే అప్పుడు పరమాత్మ దగ్గర. పసిపిల్లవాడు ఏం చేస్తాడంటే వాడు ఆడుకో ఏడుస్తూ ఉంటాడు, తల్లి ఎత్తుకుంటుంది, ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నటువంటి వాడిని ఏం చేస్తుంది? కొన్ని ఆటబొమ్మలు అక్కడ వేసి ఆడుకోరా అంటుంది. వాడు ఏం చేస్తా అంటే ఆటబొమ్మలతో ఆడుకుంటా ఆడుకుంటా తల్లిని మర్చిపోతాడు. కానీ ఎప్పుడైతే ఆటబొమ్మలతో విసుగుపుట్టిందో ఒక్కసారి ఏడుపులు అంకించుకుంటాడు, అప్పుడు తల్లి వచ్చి ఎత్తుకుంటుంది. మనకు కూడా అంటే మనకి ఆటబొమ్మలతో వేశాడు భగవంతుడు. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఇవన్నీ కూడా వేసేసి వీటిని బాగా అనుభవిస్తూ ఆనందించండి, ఆడుకోండి, హాయిగా ఆడుకోండి అని చెప్పి వేస్తే జన్మలకి జన్మలు, జన్మలకి జన్మలు, జన్మలకి జన్మలు మనం ఆడుకుంటా ఉన్నాం. ఈ రకంగా జన్మలు జన్మలు ఎత్తుతా ఉన్నాం. మనకి విసుగు రావట్లా, ఎప్పుడో ఒకప్పుడు రావాలి విసుగు. ఈ విసుగు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పిల్లవాడు కనుక ఎట్టయితే ఏడ్చాడో అప్పుడు మనం కూడా భగవంతుడి కోసం ఏడవాల, కళ్ళప్పుడు నీరు జారేటట్టుగా ఏడవాల, మనసంతా చలించిపోయేటట్టుగా, జావ జారిపోయేటట్టుగా ఏడవాల. అది అలా ఎప్పుడైతే ఏడ్చామో ఆ తల్లి ఎట్టయితే ఆ పిల్లవాడిని ఎత్తుకుందో అట్లే భగవంతుడు వచ్చి మనం ఎత్తుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు రావడానికి చాలా దూరం లేదు, ఆయన ఎక్కడే ఉన్నాడు, లోపలే ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరి యొక్క హృదయాల్లో నేను ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నాడు. అందువల్ల పరమాత్మ ఇక్కడే ఉన్నాడు కనుక నువ్వు ఎప్పుడు పిలుస్తావో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన పట్టించుకోకుండా మనం ప్రపంచాన్ని పట్టించుకున్నాం. ప్రపంచాన్ని పట్టించుకుంటే ఆయన మెదకుండుకుంటాడు, ప్రపంచాన్ని వదిలేసి ఆయన కోసం ఏడిస్తే అప్పుడు ఆయన మనకి కాస్త దగ్గరికి తీసుకుంటాడు, గౌరవించుకుంటాడు, ఎత్తుకుంటాడు, ఆడిస్తాడు, అన్ని చేస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే పరమాత్మ దూరంగా ఉన్నాడు, తప్ప అంతికేచా దగ్గరగా ఉన్నాడు, లోపలే ఉన్నాడు. కాబట్టి లోపల ఉన్నటువంటి పరమాత్మని నువ్వు వదిలిపెట్టి బయట ఎక్కడో ఉన్నటువంటి వస్తువుల కోసం ఎందుకు పరిగెత్తున్నావు? వీటి వల్ల నాకేదో సుఖం అనుకున్నావు, లాభం అనుకున్నావు, భోగం అనుకున్నావు, కీర్తి ప్రతిష్ట అనుకున్నావు, వీటి కోసం పరిగెత్తున్నావు. కానీ వీటన్నిటికంటే అధికమైనటువంటి, అన్నిటికంటే ఉన్నతులైనటువంటి పరమాత్మ నీలో ఉన్నాడు, నీ స్వరూపమై ఉన్నాడు. కాబట్టి అది తెలుసుకో. అది తెలుసుకొని నీ స్వరూపమైనటువంటి పరమాత్మతో అనుసంధానంగా ఆ పరమాత్మ నేనే అని తెలుసుకో. సోహం అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవానికి నువ్వు రావాలి. కాబట్టి ఇక్కడ దూరం దగ్గర, పరమాత్మ దూరం దగ్గర, ఎవరికి దూరం ఎవరికి దగ్గర? పరమాత్మను పట్టించుకోకపోతే దూరం, పరమాత్మనే పట్టించుకుంటే దగ్గర. జ్ఞానులైనటువంటి వాళ్ళకి పరమాత్మ దగ్గర, అజ్ఞానులైనటువంటి వాళ్ళకి పరమాత్మ దూరంగా ఉన్నది. అటువంటి బ్రహ్మాన్ని, అటువంటి పరమాత్మని ఎక్కడ దర్శించాలా, ఎప్పుడు దర్శించాలా అనే విషయాన్ని తర్వాత రెండు పదాలు కూడా మనకు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? నిహితం గుహాయాం, నిహితం గుహాయాం. గుహ ఏమిటి? గుహ హృదయ గుహ, హృద్గుహ. ఇదిగో ఈ హృదయ గుహలోనే దర్శించాలి. ముముక్షులైనటువంటి వాళ్ళు, మోక్షార్థులైనటువంటి వాళ్ళు ఈ జన్మలోనే ఇక్కడే ఆ పరమాత్మను దర్శించాలి, దర్శిస్తారు. హృదయ కుహరంలో ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిజ్వాల మధ్య ఆ పరమాత్మ చైతన్యం ఉన్నది. పరమాత్మ ఎక్కడున్నాడు? ఈ విషయాన్ని మనకి మంత్రపుష్పం చెబుతుంది. తస్మాత్ తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత, తస్యా శిఖాయ మధ్య, అదిగో ఆ అగ్నిజ్వాల మధ్యలో పరమాత్మ వ్యవస్థిత, పరమాత్మ ఉన్నాడు అని చెప్తాం. మొత్తం స్థానం అంతా చెప్పేసింది ఎక్కడ పరమాత్మ ఉన్నాడు. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం, ఇదిగో ఈ హృదయం దగ్గర అధోముఖంగా ఉన్నటువంటి పద్మకోశం ఉంది, దాంట్లో ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి నాడులన్నీ పక్కకి పైకి కిందకి అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి. దాంట్లో ఒక నాడి సూక్ష్మమైనటువంటిది పైకి ఉంది, అదిగో దాంట్లో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశంలో ప్రజ్వలిస్తున్నటువంటి అగ్గిల్లాగా ఒక జ్వాల ఉంది. ఆ జ్వాల ఎలా ఉంటుంది అని అంటే, అదిగో వడ్ల కింద యొక్క మొన ఎట్లా ఉంటుందో అట్లా పసుపు రంగులో ఉంటుంది. తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత, అది పరమాత్మ. ఎవరయ్యా పరమాత్మ? స బ్రహ్మ, స ఇంద్ర, స విష్ణు. ఆయనే బ్రహ్మ, ఆయనే ఇంద్రుడు, ఆయనే విష్ణు, ఆయనే స్వరాట్, పరమస్వరాట్ అని మనకి మంత్రపుష్పం చెప్తాం. కాబట్టి ఎక్కడ ఉన్నాడు పరమాత్మ? పరమాత్మని ఎక్కడ వెతకడం అంటే వెళ్తాను. తెలియనటువంటి వాడు పరమాత్మను ఎక్కడ వెతుకుతాడు? పరమాత్మను వెతుకుతా ఉన్నంతకాలం నువ్వు వేరు, పరమాత్మ వేరైపోతావు. ఆ పరమాత్మకి దూరంగానే ఉంటాడు. ఎప్పుడైతే వారు పరమాత్మ నేనేనని నువ్వు వెతుకుతావో, ఇక్కడ వెతుకుతావో, అప్పుడు నువ్వు పరమాత్మతో ఐక్యం అవుతావు. అది మోక్షం, అది శాశ్వతమైనటువంటి ఆనందం. కాబట్టి ఈ పరమాత్మ చైతన్యం నీలోనే ఉంది, అది నీవే. నీవు ఈ కనిపించేటువంటి దేహానివి కాదు, ఊహకందేటువంటి మనస్సువి కాదు, బుద్ధివి కాదు. వీటన్నింటికి ఆధారంగా ఉండి, వీటన్నిటికీ వెనకుండి, వీటన్నిటిలోనే కలిసి ఉన్నట్టుగా ఉండి, కలవకుండా ఉండి, కలిసినట్టుగానే ఉంటుంది, కలవకుండా ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మం కనుక. అదిగో ఆ చైతన్యమే నీవు. ఏ చైతన్యం కారణంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయో, ఏ చైతన్యం కారణంగా ఇందులో ఉన్నటువంటి ప్రాణాలు పనిచేస్తూ ఉన్నాయో, ఆ ప్రాణాలు ఈ దేహాన్ని నిలబెడతా ఉన్నాయో, ఆ చైతన్యం ఏదైతే ఉందో అదే నీవు. నీ కారణంగానే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా స్థిర నిశ్చయానికి మనం వస్తే అదే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం అంటే పరమాత్మ దర్శనం అంటే కళ్ళతో చూడటం కాదు, ఎప్పటికీ చూడలేవు. చూసేదంతా పరమాత్మ కాదు. కాబట్టి ఆ పరమాత్మ నేనేనని నీవు గ్రహించి ఆ స్థితిలో నిలవటమే విజ్ఞానం. అలా తెలుసుకోకపోతే అజ్ఞానం. అజ్ఞానం అయితే బయటికి పరిగెత్తావు, విజ్ఞానం కనుకైతే లోపలికి చూస్తావు. కాబట్టి నీ నేనే ఆ పరమాత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటమే ఆత్మదర్శనం. అదే పరమాత్మ దర్శనం, అదే ఇక్కడ సాధించాలి. ఇహ అంటే ఇక్కడ మామూలు అర్థం, కానీ ఇక్కడ ఇహ అంటే ఈ జన్మలోనే, ఈ దేహంలోనే. రెండు మూడు అర్థాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ జన్మలోనే, ఈ దేహంలోనే. ఈ దేహం ఉండగానే మనం సాధించాలి. దేహం పోయిన తర్వాత సాధించేదేం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ముక్తి అని అంటే చచ్చిన తర్వాత వచ్చేది అనుకుంటారు. చచ్చిన తర్వాత ముక్తి రాదు, 2 కిలోలు బూడి మిగులుద్ది. బ్రతుకున్నప్పుడే ముక్తిని సాధించాల. బ్రతుకున్నప్పుడు ముక్తిని సాధిస్తే దాన్ని జీవన్ముక్తి అంటారు. జీవించి ఉన్నప్పుడు సాధించినటువంటి ముక్తి జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తులైనటువంటి వాడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత విదేహముక్తుడు. అందువల్ల అంతేగాని బ్రతుకున్నంతకాలం నేను ప్రపంచం మీద పడతానంటే తర్వాత నాకు ముక్తి వచ్చింది అనుకుంటే అదంతా వచ్చింది. చాలామంది అనుకుంటారు పరమ పాపాత్ములు కూడా, నేను చాలా పుణ్యాత్ముడినండి, చాలా మంచివాడినండి, చచ్చిన తర్వాత నాకు బాగా ముక్తి వచ్చింది. అంటే ముక్తి అంటే ఏమిటో తెలియదు పాపం. ఏం చేస్తాడు? ముక్తి అంటే ఏమిటో, మోక్షం అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో ఇవన్నీ తెలియక వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అన్నీ ఎప్పుడైతే రటమతంగా వాదిస్తారో దీన్ని పడితే రటమతంగా వాదిస్తారు. అందుకని జీవించి ఉన్నప్పుడే సాధించాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఆప్తకాములైనటువంటి ఋషులైనటువంటి వాళ్ళు ఈ దేహంలోనే పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు అక్కడే దర్శించాలి. కాబట్టి బ్రహ్మాన్ని ఈ దేహంలోనే దర్శించాలి. ఈ దేహంలో, ఈ దేహం ఉన్నప్పుడే అంటే జీవించి ఉన్నప్పుడే దర్శించాలి. ఈ జీవించి ఉన్నంత కాలము కనుక నువ్వు ఉన్నటువంటి సమయాన్ని కనుక వృధా చేసుకున్నావా, నీ జన్మ వ్యర్థం. అలా కాకుండా నువ్వు కనుక తెలుసుకొని దాన్ని సాధించడానికి నువ్వు ప్రయత్నం చేసావా, అప్పుడు ఈ జన్మ సార్థకం. నువ్వు సార్థకం చేసుకుంటావో వ్యర్థం చేసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. మరైతే నేను సాధించాలి, పరమాత్మను సాధించాలి, పరమాత్మతో ఐక్యం కావాలి, నేను పరమాత్మను అనేటువంటి స్థితిలో నిలవాలి అని అంటే ఏం చేయాలి, ఎలా సాధించాలి పరమాత్మని, వేటితో దర్శించాలి పరమాత్మని, ఆత్మదర్శనం చేయాలి అని అంటే, ఆత్మ సాక్షాత్కారం పొందాలని అంటే దేంతో చేయాలి అనే విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు, రేపు చెప్తున్నారు.